சதாசிவ சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பரா. ஓம். 9வது அத்தியாயம் 7வது ஸ்லோகம். சர்வ பூதானி கௌந்தேய ப்ரக்ருதிம் யாந்தி மாமிகாம் கல்பக்ஷயே புனஸ்தானி கல்பாதௌ விஸ்ருஜாம்யஹம். கிருஷ்ண பரமாத்ம தன நிஜஸ்வரூபாన్ని గురించి మాట్లాడుతున్నారు. 10వ శ్లోకం వరకు ఈశ్వర స్వరూప వర్ణనం. నిజమైన ఈశ్వర స్వరూపం ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సి ఉన్నది. మాయిక రూపం, తాత్విక రూపం అని రెండు రూపాలు ఈశ్వరుడికి. మాయిక రూపం, మాయిక అంటే మాయతో కూడినటువంటి రూపం. తర్వాత రెండవ రూపం తాత్విక రూపం, తత్వబోధలో ఉన్న తకార, తాత్విక రూపం, మాయారహిత రూపం అని అర్థం. తాత్విక రూపం మాయతో కూడినటువంటి రూపం. వివాహమైనటువంటి బ్రహ్మ ఈశ్వరుడు అంటాం, అది మాయిక రూపం. మిస్సెస్ బ్రహ్మన్, మిస్సెస్ మాయ పక్కన ఉంటే, కలిసి ఉంటే ఆయన మ్యారీడ్ బ్రహ్మన్, మ్యారీడ్ బ్రహ్మన్ ఈశ్వరుడు, పరమాత్ముడు, భగవంతుడు. అన్మ్యారీడ్ ఈశ్వర బ్రహ్మన్. అన్మ్యారీడ్ ఈశ్వర అంటే ఎవరు? అన్మ్యారీడ్ ఈశ్వర అంటే బ్రహ్మన్ అని అర్థం. అంటే ఇంకా మాయతో వివాహం కాలేదు ఆయనకి. వివాహం అంటే ఇక్కడ మాయని ఆయన వ్యక్తం చెయ్యనటువంటి స్థితి అన్నమాట, తన మాయాశక్తిని ఉపయోగించినటువంటి స్థితి. తాత్విక రూపం, దాన్ని మనం నిర్గుణం రూపం అంటాం, దీన్ని మాయిక రూపాన్ని సగుణ రూపం అంటాం. వేరే కొత్త పేర్లు చెప్పాను, అంతే తేడా. సగుణ రూపం, నిర్గుణ రూపం. తాత్విక రూపం, నిర్గుణ రూపం అంటే సత్తు చిత్తు ఆనంద. మాయిక రూపం అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మాయ వ్యక్తమైనటువంటిది. అందుకే క్రిందటి వారం చెప్పాను, ప్రకృతి ప్రపంచ ప్రాప్ర, వ్యక్తమైన ప్రకృతి ప్రపంచం, కనపడే ప్రకృతి ప్రపంచం, కనపడనటువంటి ప్రపంచం ప్రకృతి. కనపడే ప్రకృతి ప్రపంచం, కనపడని ప్రపంచం ప్రకృతి. ఇంగ్లీష్లో చెప్తాను, అన్మానిఫెస్ట్ వరల్డ్ ఈజ్ కాల్డ్ ప్రకృతి. మ్యాటర్ అర్ ఎనర్జీ, ఎనర్జీ చెప్పచ్చు. మానిఫెస్ట్ మ్యాటర్ ప్రకృతి ఈజ్ వరల్డ్. రెండు అవస్థలు ప్రకృతికి, కనిపించే అవస్థ, కనపడని అవస్థ. ఎట్లాగైతే నీళ్లు ఆవిరవుతుంటాయి, ఆవిరు మళ్ళీ నీళ్లుగా మారుతుంది చూడండి, అట్లాగే ప్రకృతి కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ శరీరం నామ రూపాలతో ఉన్నాం కదా, ఇది కనపడే ప్రపంచం అంతా కూడా, కనపడుతున్న ప్రకృతి ప్రపంచం మాయిక రూపం. అందుకే కృష్ణ పరమాత్మ ఈ వెష్టి కర్మ సమష్టి కర్మ అని రెండు ఉంటాయి. నా మాయిక రూపం ఏం చేస్తుందంటే కర్మఫల ప్రదాత, నేను కర్మఫలాన్ని ఇస్తుంటా. మాయిక రూపంలో ఉండి, దేవుడిగా ఉండి నాకు పని పెట్టారు వీళ్ళు జీవులు, ఏం చేస్తాను? హాయిగా కృష్ణారామ అనుకుంటూ కూర్చుందాం అనుకున్నా వైకుంఠంలో, పాలకడల్లో అంటే బాల సముద్రంలో హాయిగా కూర్చుందాం అనుకుంటే నాకు వీళ్ళు పెద్ద పని పెట్టారు. ఏమిటంటే వాళ్ళు చేసే వ్యష్టి కర్మలు, పుణ్యపాప కర్మల్ని, ఫలాన్ని నేను ఇవ్వాలి. వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను ఇస్తూ ఉండాలి ఫలాన్ని. వ్యష్టి కర్మ, తగినట్లుగా వాళ్ళ వాళ్ళ సుఖ దుఃఖాలని. మన పంటి నొప్పి వస్తే మనకే కదా పెయిన్. ఎంత హనీ హనీ అనే భర్తకు కూడా ఆయనకే ఉండదు, ఆవిడకి ఉండదు, ఎవరి పెయిన్ వాళ్ళదే. ఇది వెష్టి కర్మకి సంబంధించిన బాధ. సుఖం కూడా అంతే, మనం తింటూ ఉంటే మనకు కదా రుచి తెలుస్తుంది, అవతల వాళ్ళకి తెలియదు కదా. దీన్ని వెష్టి కర్మ, వెష్టి కర్మ ఫలం, వెష్టి కర్మ ఫలదాత పరమాత్మ. అదేవిధంగా సమష్టి కర్మ ఫలం ఉంటుంది. సమష్టి కర్మ, సమష్టి కర్మ ఫలం. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు సృష్టి అంతా జరుగుతున్నది అంటే ఒకేసారి సమష్టి కర్మ. 24 అవర్స్ వాటర్ వచ్చింది అనుకోండి, అందరూ అనుభవిస్తారు కదా ఆనందంగా. మంచి నీళ్లు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో అందరికీ ఆ ఫలం సుఖమే కదా. ఆ సుఖం ఫలాన్ని అందరూ అనుభవిస్తున్నారా? అది సమష్టి కర్మ ఫలం అంటారు దాన్ని. ఒకళ్ళే అనుభవించేదైతే వెష్టి కర్మ ఫలం. అందరూ దానివల్ల అందరు అనుభవిస్తున్నారు అంటే మంచి వర్షాలు కురిసినాయి అనుకోండి, బాగా పంటలు పండినాయి, బాగా ధాన్యం వచ్చింది, అన్నీ చీప్గా దొరుకుతున్నాయి, ఇది సమష్టి కర్మ ఫలమే కదా. మంచి యజ్ఞాలు యాగాలు చేయడం వలన వర్షాలు వచ్చినాయి, వర్షాలు రావడం వలన పంటలు పండినాయి, పంటలు పండడం వలన అందరూ సుఖంగా సుభిక్షంగా ఉంటారు, నేనే కాదు అందరు. ఇప్పుడు వెష్టి కర్మ కర్మఫలం, సమష్టి కర్మ సమష్టి ఫలం కర్మఫలం, ఈ ఇవ్వడం కోసం ఆయన మాయతో బిజినెస్ అన్నమాట. నువ్వు రా, నువ్వు లేకపోతే నేను వీళ్ళకి ఫలాన్ని ఇవ్వలేను. కనుక జాయింట్ వెంచర్ బిజినెస్ చేసేటప్పుడు ఇద్దరిద్దరు కలిసి చేస్తుంటారు ఒక్కొక్కసారి, జాయింట్ వెంచర్ అంటారు. అట్లాగే ఈ సత్ బ్రహ్మ ప్రకృతి కలిసి జాయింట్ వెంచర్ అన్నమాట. ఈశ్వరుడుగా వచ్చి మనకు జీవులకి వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాలను ఇస్తూ ఉంటారు. ఎప్పుడు చేసామండి మేము అసలు కర్మలు అన్నాడు. ఎప్పుడేమిటి జన్మజన్మలుగా దానికి మొదలు లేదు, ఎప్పుడు అని అడగ్గు, మొదలు లేదు దానికి, అనాదిగా వస్తున్నది, అనాదిగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి, సర్వభూతాని ప్రకృతిం యాంతి మామికాం, మామికాం ప్రకృతిం యాంతి అంటే నా యొక్క ఈ సృష్టి ఎలా జరుగుతుంది చెప్తున్నారు చూడండి కృష్ణ పరమాత్మ. హే కౌంతేయ కల్పక్షయే అంటే ఈ కల్పం క్షీణించేటప్పుడు అంటే సర్వం సమష్టి కర్మఫలం పూర్తయినప్పుడు, సమష్టి కర్మఫలం పూర్తయినప్పుడు నేను ఈ సృష్టిని ఏం చేయాలి, వెనక్కి తీసుకోవాలి, ఎందుకంటే ఏ కర్మఫలం లేదు ఇప్పుడు. అందుకని కల్పం అంటే చాలా అధిక కాలం అన్నమాట, లాంగ్ డ్యూరేషన్కి కల్పం అని పేరు, లాంగ్ డ్యూరేషన్కి కల్పం అని పేరు. ఒక రోజు, 15 రోజులు, నెల, సంవత్సరాలు, యుగాలు కాదు, కల్పం. కొన్ని యుగాలు కలిస్తే ఒక కల్పం, ఆ కల్పం అంతా ఉంటుంది సృష్టి. సమష్టి కర్మలన్నీ ఉన్నప్పటి వరకు ఒక సృష్టి ఉంటుంది. కల్పక్షయే ఆ సృష్టి సమష్టి కర్మలు పూర్తి అయిపోయినప్పుడు నేను ఆ సృష్టిని అక్కడతో ఆపేసి నేను ప్రళయాన్ని తీసుకొస్తాను. ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది, నా ప్రకృతి, ఈ ప్రపంచం ప్రకృతిగా మారిపోతుంది, అవ్యక్తంగా వెళ్ళిపోతుంది. అది కల్పక్షయే సర్వభూతాన్ని మామికాం ప్రకృతి యాంతి, నా ప్రకృతిలో కలిసిపోతారు. సర్వభూతాన్ని అంటే ఏమిటి, ఈ చేతన జీవులు, అచేతన వస్తువులు, ఈ నామరూపాలన్నీ. అందుకని చిన్న శాంపుల్ చూపిస్తాడు భగవంతుడు నిద్రలో. నిద్రలో ఏమీ తెలియదు కదా, బొద్దు నిద్రపోతాం. ఆ నిద్ర నుంచి ఏమైనా నేర్చుకుంటున్నావా అంటే నేర్చుకోం, శాస్త్రం చదివితే తప్ప తెలియదు. నిద్రలో నామ రూప ప్రకృతి లయించిందా లేదా, ఏమీ లేదు కదా. చేతన వస్తువులు మనకు, చేతనమైనటువంటి జీవులు తెలీదు, అచేతనమైన వస్తువులు తెలియదు. నువ్వు స్ప్రింగ్ కాట్ మీద పడుకున్నావా, లేకపోతే చాప మీద పడుకున్నావా, నేల మీద పడుకున్నావా తెలుసా? అప్పుడు నీ యొక్క స్థితి ఏమిటి, లయస్థితి. నువ్వెవరో కూడా నీకు తెలియదు అప్పుడు. లయం ఎట్లా ఉందో ప్రళయం కూడా అట్లాగే ఉంటుంది. లయం అయితే 6 గంటలు 7 గంటలు 8 గంటలు, ప్రళయం అయితే కల్పం. మళ్ళీ సృష్టికి వచ్చేటప్పుడే చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రకృతి నాలో, వీళ్ళందరూ ప్రకృతిలో కలిసిపోతారు. ఆభరణాలన్నీ కరిగిస్తే ఎక్కడికండి పోతాయి, బంగారంలోకి పోతాయి. అంతే, ఈ జీవులందరూ ప్రకృతి నుంచి వచ్చారు కదా. ఈ శరీరాలు రూపాలన్నీ కూడా, ఈ మైకులు ఏమిటి, ఫ్యాన్లు ఏమిటి, ట్యూబ్ లైట్లు ఏమిటి, ఇళ్ళు ఏమిటి, వస్త్రం ఏమిటి, పెన్ను ఏమిటి, బుక్ ఏమిటి, ఇవన్నీ కూడా కలిసిపోతాయి. మళ్ళీ సృష్టి మొదటి ఆరంభంలో పునః తిరిగి కల్పాదౌ అంటే సృష్టి ఆదౌ, సృష్టి మొదట్లో అహం తాని విసృజామి. తాని అంటే మళ్ళీ ఆ జీవరాశులను, ఆ వస్తువులను. ఈ జీవరాశులకు ఏమేమి కావాలో డిక్షనరీలో ఎన్నెన్ని పేర్లున్నాయో అన్ని విసృజామి, పుట్టిస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కర్మ ఎగ్జాస్ట్ కావాలి కదా, వ్యష్టి కర్మ సమష్టి కర్మ. సృష్టి ఆదౌ కల్పాదౌ, సృష్టి మొదట్లో మళ్ళీ నా ప్రకృతితోనే వాళ్ళు బయటకు వస్తారు, ఆ రూపాలు తీసుకుంటారు. ఆ రూపాలు తీసుకొని కొంత కొన్ని కల్పాలు ఉంటారు. కల్పాలంటే చూసారా, ఇక్కడ చూడండి, జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టినా కూడా మళ్ళీ జన్మ తీసుకుంటాడు, ఇంకో జన్మ తీసుకుంటాడు. 84 కోట్ల జీవరాశుల్లో ఏ జీవరాశి అవుతాడో వీడు బల్లి నల్లి కుక్క పిల్లి చెప్పలేము. అన్ని జీవరాశుల్లో ఏ జీవరాశి అవుతాడో జన్మజన్మకి యుగ యుగాలకి అయి కల్పం వరకు వీడు ఇట్లా తిరుగుతూనే ఉంటాడు. ఒక శరీరంలో నుంచి ఒక శరీరానికి, మరొక శరీరానికి మరొక శరీరానికి, తిరిగి 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 అలసిపోయి చివరికి అబ్బా వైరాగ్యం వచ్చింది నాకు, వద్దు వేదాంతమే శరణం అంటాడు. అప్పుడు బయటపడతాడు. జెయింట్ వేలు చూసారా, జెయింట్ వేలు ఒకసారి ఎక్కారండి, జెయింట్ వేలు తిరుగుతూనే ఉంటుంది. అది బాగా ఫాస్ట్గా తిరుగుతూ ఉన్నది అనుకోండి, ఎట్లా దిగుతారు బయటికి? కష్టం. అందులో నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, స్విచ్ ఆఫ్ చేయాలి. చాలా కష్టం దిగడం. అవసరం మన టర్న్ వచ్చినప్పుడు తిరగాలి అంటే తిరుగుతూ ఉన్నది, ఏం దిగుతావు? ఈ చక్రం, సృష్టి చక్రం తిరుగుతూ ఉన్నంతసేపు నువ్వు దిగలేవు. ఒకే మార్గం, సృష్టి చక్రం తిరుగుతున్నా కూడా దాంట్లో నుంచి నీకు బయటపడాలి అంటే ఒకటే మార్గం, ఈ సృష్టి చక్రం ఆపేయాలి. నేను ఈ సృష్టి చక్రం జెయింట్ వీల్ని ఆపాలి. ఎట్లా ఆపగలుగుతాను? జ్ఞానం. జ్ఞానం అనే ఆయుధంతో అక్కడ కీ ఉంటుంది నా పక్కన, అది పెట్టి ఇట తిప్పానంటే సృష్టి లేదు, గిష్టి లేదు. సృష్టి అనేది అది ఒక మాయ, కనపడుతుంది అంతే, అట్లా నిజంగా లేదు. ఈ కుండ పుట్టిందా? కుండ పుట్టిందా? లేదు. మరి పుట్టినట్టుగా కనపడుతోంది కదా. ఎప్పుడు పుట్టింది? వాడు డేట్ వేస్తాడు అనుకోండి, సో అండ్ సో డేట్ వేస్తాడు, ఫలానప్పుడు పుట్టిందంటాడు. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ కుండ నిజంగా ఎంక్వైరీ చేస్తే కుండ పుట్టలేదు, కుండ అనే వస్తువు లేదు, మట్టే ఉన్నది. అది తెలుసుకోకపోతే ఇక్కడ మట్టి ఉన్నదని అర్థం. కుండ అనేది లేదబ్బా, మట్టి ఉన్నది. కుండని నువ్వు పెట్టావు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. నీ పెదవుల మీద ఆడే మాట కుండ, కానీ అది మట్టి మాత్రమే. అలాగే ప్రపంచం అంతా కుండలాంటిది, నీ శరీరం అందులో ఉన్నది ప్రపంచంలో ఒక భాగం. కనుక ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ప్రకృతి నుంచి సృష్టి మొదట్లో ఆరంభంలో వస్తాయి. కల్పాదౌ విసృజామి, కల్పక్షయే పునః మామికాం ప్రకృతి యాంతి, నా ప్రకృతిలోకి వచ్చేస్తాయి. కరిగిపోతే బంగారం, కరిగిస్తే ఆభరణాలు, కరిగిస్తే బంగారంలోకి పోయినట్టు ఈ శరీరాలన్నీ కూడా ఆభరణాలు లాంటివి, ఈ నామరూపాలన్నీ ఆభరణాలు లాంటివి. ప్రళయం ఎట్లా ఉంటుంది స్వామిని అంటే, నిద్ర ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది ప్రళయం. లాంగ్ స్లీప్, బ్రహ్మదేవుడు నిద్రపోతాడట, లాంగ్ స్లీప్. మన నిద్రపోతే లయ, ఆయన నిద్రపోతే ప్రళయ. ఎందుకంటే జాబ్ లేదు కదా, సృష్టి చేసే పని లేదు. నేను లెట్ మీ స్లీప్ అంటాడు, పడుకుంటాడు ఆయన. మళ్ళీ మన కర్మలు లేపుతాయండి, మాకు జన్మ కావాలి, రూ ఇది కావాలి, శరీరం కావాలి, కావాలే రా అని చెప్పి ఆయన మళ్ళీ సృష్టి చేస్తాడు ప్రకృతిని. ఈ శరీరం ఇక్కడ కూర్చుంది చూసారా, సుఖ దుఃఖ భోగ ఆయతనం ఈ శరీరం. ఇది తెలుసుకోకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఈ లోపల ముసలితనం వచ్చేస్తుంది, అయిపోతుంది. మనిషి తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అజ్ఞానుడు మూఢుడు అంటున్నాడు, చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. మోఘాష మోఘ కర్మాణ అని తిడుతున్నారు కృష్ణ పరమాత్మ డైరెక్ట్గా. ఆయన తిట్టినా కూడా మనకు చురుక్కుమంటే కదా. ఉదాహరణ చెప్తుంటారు, ఆ రోడ్డు మధ్యలో చౌరస్తాలో ఎద్దు ఉంటుంది చూసారా, ఎద్దు దున్నపోతు అనమాట. ఆ దున్నపోతులు అని ఎద్దు కానీ అక్కడ పడుకుంటుంది, అది ఎంత కుంభవృష్టి ఎంత కుంభవృష్టి కురిసినా సరే అట్లా కళ్ళు మూసుకొని అట్లా ఆగే ఉండు. చూసారు ఎప్పుడన్నా? ఇక్కడ సిటీలో కనపడదు తొందరగా, చాలాసార్లు సిటీలో కూడా పడుకుంటాయి. సామెత కూడా ఉంది కదా, అట్లాగే అవి కదలవు మెదలవు అట్లాగే ఉంటాయి. మూర్ఖులు కూడా మనుషులు, శాస్త్రం ఎంత చెప్తున్నా కృష్ణ పరమాత్మ అంతటి వాడు భగవద్గీత చెప్తే ఆ వాక్యాన్ని వినాలని కూడా అనిపించదు, చురుక్కు మంది అస్సలు. ఎందుకంటే స్కిన్ డీప్, చాలా ఇన్సెన్సిటివ్ అన్నమాట. సరే ఏమంటున్నారు చూద్దాం తర్వాత. 8వ శ్లోకం. ప్రకృతిం స్వామవష్టభ్యం విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతిర్వశాత్. కనుక ఈ సృష్టికి భగవంతుడు కాదు కారణం, మనము కారణం, మన కర్మలు కారణం. మనకిచ్చినటువంటి పురుషార్థం ఫ్రీ విల్ ఉంది చూసారా, ఆ ఫ్రీ విల్ ఉండడమే కదా. మంచి పనులు చేస్తున్నాం, తప్పు పనులు చేస్తున్నాం, మంచి పనులు పుణ్యకర్మలు పాపకర్మలు చేసుకుంటూ ఈ సృష్టికి కారణం అవుతున్నాం మనం. ఆయన అంటాడు నాకేం సంబంధం లేదు, వాళ్ళు అడిగారు నేను ఇస్తున్నాను అంతే అంటాడు. ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రకృతిం స్వాం అవష్టభ్య, నేను ఆ ప్రకృతిని అధిరోహించి, అవష్టభ్య అంటే దాన్ని ఉపయోగించి. ఎందుకంటే పుణ్య పాప కర్మలు ఆ జీవుడు అనుభవించాలి అంటే వాళ్ళకి శరీరం ఇవ్వాలి నేను. ఆ శరీరం ఇవ్వాలి అంటే నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రకృతి మాత్రమే వికారం చెందుతూ ఆ శరీరాన్ని ఇవ్వగలదు. ఎందుకంటే అది దానికి పుట్టుక ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, మళ్ళీ క్షీణత ఉంటుంది. కనుకనే అటువంటి శరీరాన్ని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ముసలితనం రావాలి కదా బాధపడటానికి. దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి కదా, వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. ఆ బాధలో వస్తే కదా వాళ్ళ పాపం అంతా క్షయించేది, క్షీణించేది. అప్పుడప్పుడు కాస్త సుఖం కూడా ఉన్నట్లుగా కనిపించాలి వాళ్ళకి, లడ్డులో మైసూరుపాకులో కొంచెం సుఖం ఉన్నట్లుగా వాళ్ళకి అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. కనుక సుఖదుఖానికి ఈ ఆయతనం నేను ఇవ్వాలి, కనుక దానికి నేను ప్రకృతిని ఉపయోగిస్తానన్నమాట. కుండలు చేసేవాడు కుండలు చేయాలంటే మట్టిని ఉపయోగించినట్లు నేను నా ప్రకృతిని ఉపయోగిస్తాను. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఆయనకి వేడుక, అవును వేడుకే. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయనకి వేడుక, నువ్వు సుఖంగా ఉంటే ఆయనకు కూడా ఆనందం. సరే అనుభవించు, చేసిన వారికి చేసినంత అంటుంటారు సరే, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటుంటాడు. అనుభవించు నాయన, అనుభవించు. అందుకని మన సుఖానికి దుఃఖానికి ఎవ్వరూ కారణం కాదు, మనమే కారణం. మనతోటి వాళ్ళు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవ్వరూ కారణం కాదు. నా దుఃఖానికి నా సుఖానికి నాను నా కర్మలే కారణం, నేను చేసిన కర్మలే కారణం. కనుక ఇది నా చేతుల వల్లనే ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను. పుణ్య పాప కరెన్సీ ఇచ్చి ఇది కొనుక్కున్నా ఈ శరీరాన్ని. ఆయన అంటాడు నేనేం చేస్తానంటే ఆ ప్రకృతికి సత్తునిచ్చి చిత్తునిచ్చి అమ్మా నువ్వు ఇంకా నీ పని నువ్వు చెయ్యి అంటాను. అది ప్రకృతి స్వామి అవష్టభ్య అంటే ఏమిటి, నేను సత్తు చిత్తును మాత్రం ఇస్తాను ప్రకృతికి, ఉనికిని ఇస్తాను. ఎరుకనిస్తాను జీవులకి, ఎరుకనిస్తాను. ఆ జీవులు అనుభవించడానికి కొన్ని వస్తువులు ఇవ్వాలి కదా, ఆహారం ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, ఇల్లు కావాలి, అవన్నీ కూడా చేతనమైతే వీడు అనుభవించలేడు. ఇడ్లీ కూడా చేతనమైంది అనుకోండి, అది ప్లేట్లో పెట్టం కానీ అమ్మో వీడు మింగేస్తాడు మనల్ని అని నడుచుకుంటే వెళ్ళిపోతుంది కదా. అందుకే నేను చేశానంటే దానికి సత్తు మాత్రం ఇచ్చి, ఇడ్లీ ఉన్నది, ఇల్లు ఉన్నది, సత్తు మాత్రం ఇస్తాను, చిత్తు మాత్రం ఇవ్వకుండా అక్కడ భోగ్య ప్రపంచాన్ని ఇస్తాను, భోక్తాకి చిత్తుని ప్రధానంగా ఇస్తాను, సత్తు చిత్తు రెండిస్తాను వీడికి. కనుక భోగ్య ప్రపంచాన్ని అనుభవించడానికి నేను ప్రకృతిని అవష్టభ్య, సత్తు చిత్తుని నేను ప్రదానం చేస్తాను ప్రకృతికి. కొన్ని ప్రకృతుల్లోనేమో కొన్ని రూపాలలోనేమో సత్తు మాత్రం ఉంచుతా వీడు అనుభవించడం కోసం. మళ్ళీ సుఖ దుఃఖాన్ని అనుభవించాలి కదా, అనుభవించడం కోసం కొంచెం చేతనం కావాలి కదా అని చెప్పి వాడికి కూడా కొంచెం ఎక్స్ట్రా చిత్తు పెడతాను, చిత్తును కూడా ఇస్తాను. ఇంకా నేను చూస్తా వాడి డ్రామా అంటున్నాడు ఆయన ఈశ్వరుడు. ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది, జీవులందరూ ప్రకృతికి లోనవుతారు, మనమంతా ప్రకృతికి బానిసలం. ప్రకృతి అధీనంలో మనం ఉంటే ఆయన అధీనంలో ప్రకృతి ఉంటుంది, అది అర్థం. ప్రకృతి స్వాం అవష్టభ్య అంటే నేను ప్రకృతిని అధిష్ఠించి ఉన్నాను. ఇంతవరకు ఎన్ని రూపాలు చెప్పారు ఆయనవి? ఆయన అవ్యక్త రూపం అని చెప్పారు, సర్వగత రూపం అని చెప్పారు, ఇక్కడ అధిష్టానం అని చెప్తున్నారు. అవష్టభ్య అంటే ఏమిటి? అధిష్టానంగా ఉంటాను నేను ప్రకృతికి, నేను లేకపోతే ప్రకృతి ఉండలేదు. విసృజామి పునః పునః, మళ్ళీ మళ్ళీ పూర్వవత్ విసృజామి, క్రిందటి సృష్టిలో ఏం చేశానో అదే మళ్ళీ ఆ జీవులే ఆ శరీరాలే అవన్నీ వస్తూ ఉంటాయి. కాకపోతే వాడి కర్మ ప్రకారం శరీరం మారుతూ ఉంటుంది అంతేకాని ఎక్కడికి పోడు, అక్కడి నుంచి వస్తూనే ఉంటాడు, అదే కథ, క్యారెక్టర్ మారుతూ ఉంటుంది అంతే. ఓకే, భూత గ్రామమిమం కృష్ణం, కృష్ణం కంప్లీట్గా ఈ మొత్తం భూత గ్రామం, భూత సముదాయం. భూత సముదాయం అంటే చేతనం అచేతనం అన్నీ. భూత గ్రామం ఇమం, ఈ భూత సముదాయం అంతా కూడా, ఈ జీవరాశులన్నీ కూడా ప్రకృతే వశాత్ అవశం, వీళ్ళందరూ కూడా ప్రకృతికి వశులైపోయినారు. అందుకని మనకు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అంటే అర్థం ఏంటి, ఈ ప్రకృతికి లోనవడం వలన మనకు ఆ జ్ఞానం లేదు. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది శరీరానికి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియదు, మనకి ఎప్పుడు ఆకలి అవుతుందో మనకే తెలియదు. ఇంకేమిటంటే పెద్ద మన గొప్పతనం, 8 గంటలకు ఆకలి అవుతుందా, 8:30కి ఆకలి అవుతుందా, అది కూడా తెలియదు మనకు. హౌ గ్రేట్ వీఆర్ చెప్పండి, ఏమిటి మన గ్రేట్నెస్? ఈరోజు 8 గంటలు రాత్రికి నిద్రపోతాం మనకే తెలియదు, నిద్ర వచ్చిన తర్వాత లేస్తామో లేదో కూడా మనకు తెలియదు, లేస్తే లేకపోతే లేదు, అంతా ఆయన ఇష్టం. ఆయన ఇష్టం అంటే మన కర్మ ప్రకారం జరుగుతుంది. ఏమిటండి మన గొప్పతనం చెప్పండి మీరు, ఇది కదా ప్రకృతికి వశం అంటే. మన ఆకలి మన చేతుల్లో లేదు, మన నిద్ర మన చేతుల్లో లేదు, మన గుండె కొట్టుకోవడం మన చేతుల్లో లేదు, మన కిడ్నీలు పనిచేయడం మన చేతుల్లో లేదు, వర్షం కురవడం మన చేతుల్లో లేదు, ఎండ రావడం మన చేతుల్లో లేదు, ఏమిటి మన చేతుల్లో ఉంది ఒక్కటి చెప్పండి, ఒక్కటి చెప్పండి, ఏమీ లేదు. అన్ని పాడు చేయడం మాత్రం మన చేతుల్లో ఉంది, అన్నిటినీ నాశనం చేయడంలో ఫస్ట్ క్లాస్ అన్నాడు భగవంతుడు. చేసిన సృష్టిని చెడగొట్టడంలో ఫస్ట్. కనుక మనిషి ఎంత అల్పుడో అర్థమైందా ఇప్పుడు, ప్రకృతి వశం అన్నారు వీళ్ళందరూ కూడా. ప్రకృతే వశాత్, ఎట్లా అంటే స్వభావ వశాత్, పుట్టుకతోనే వాళ్ళందరూ కూడా ప్రకృతికి వశులవ్వడం వల్లనే పుట్టారు, ప్రకృతికి వశులవ్వడం వల్లనే పుట్టారు వాళ్ళు, లేకపోతే పుట్టేవాళ్ళు కాదు. ఇలా మరి సృష్టి చేస్తే భగవంతుడు కర్త కాడా ఆయన, భోక్త కాడా? సృష్టి మనందరికీ జీవరాశుల్ని పుట్టిస్తే ఆ పుట్టించడం అనేది కర్మే కదండి. మనం కర్మలు చేసామని చెప్పి మనకు పుణ్యపాపం ఇచ్చాడు, ఆయన ఫలితాన్ని ఇస్తున్నాడు, కర్మ ఫలదాత అని చెప్పి. మరి ఆయన కర్మ చేస్తున్నాడుగా, సృష్టినే కర్మ చేస్తున్నాడుగా మరి ఆయన. ఏమండి, లా ఒకటే, అందరికీ ఒకటే ఇవ్వాలి కదా. లా అంటే లా, చట్టం చట్టమే కదా. నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి, కర్మ చేసిన వాడు ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అనేదే కదా లా చట్టం. మరి ఇప్పుడు ప్రశ్న, సందేహం వస్తుంది, భగవంతుడు సృష్టికర్త, ప్రకృతిని నేను అధిష్ఠించి ఈ జీవరాశులన్నింటినీ కూడా సృష్టిస్తున్నాను అన్నాడు. అంటే సృష్టి చేయడం అనేది కర్మే కదా. మరి కర్మ చేస్తే కర్మ ఫలం వస్తుంది కదా, ఎవరికైనా రావాలి కదా. అప్పుడు భగవంతుడికి కర్మ, సృష్టి అనే కర్మ చేస్తే కర్మ ఫలాన్ని ఆయన అనుభవించాలి కదా, ఆయన అనుభవించాలి కదా, అప్పుడు భోక్త అవుతాడు కదా ఆయన. సృష్టికర్త, సృష్టి కర్ సృష్టి ఫల భోక్త. ఒకవేళ అన్న ఆయన ఆడే అనుకోండి, ఉదాహరణకి ఎట్లా, ఇప్పుడు మన సృష్టి చేశాడు మన అందరినీ, సృష్టి చేస్తే ధర్మం మీద ధర్మంగా ఉండండి అందరూ, అందరూ మంచిగా ఉండండి, అందరూ మంచిని పాటించండి, ఇలా ఉండండి అలా ఉండండి అని చెబితే, ఇప్పుడు ఆయన సృష్టి చేసిన తర్వాత ఆయనకి కర్తృత్వం ఉందనుకోండి, ఆయన ఎంత దిగులు పడాలి, ఎంత దిగులు పడాలి. వీళ్ళ అమ్మో, తమిళనాడులో గవర్నమెంట్ చూస్తే భయం వేస్తుంది నాకు, నేను ఇట్లాంటి సృష్టి చేశాను, అధర్మం చేసిన వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారు సకల మర్యాదలతో, సకల మర్యాదలతో సపరివారంతో తలెత్తుకొని తిరుగుతుంటే భగవంతుడు తలెత్తుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయనే గనక నేను సృష్టి చేశాను, నా సృష్టి ఇట్లా ఉన్నది, అసలు ఎంత పాటు పని చేశాను నేను, అసలు ఇట్లాంటి సృష్టి చేసే ఉండకూడదు అసలు నేను అని అనుకుని, ఆయన కూడా ఈ పాప ఫలం అంతా నాకు వస్తుందని అని వస్తే, భగవంతుడు ఆయనకు ఒక్క క్షణమైనా ప్రశాంతత ఉంటుందా, ఉంటుందా, ఉండగలదా? మనం చేసే ఈ జనాలు చేసే అక్రమాలు చూస్తే ఆయన అసలు నిద్రపోగలడా? ఎంత బీపీ రావాలి ఆయనకి, ఎంత టెన్షన్ రావాలి? ఏమి రాకుండా హాయిగా తల కింద చేపెట్టుకొని శేషతల్ప షాయి అట్లాగే హాయిగా శాంతంగా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ శివుణ్ణి చూస్తే ఆయన ధ్యానంలో కూర్చొని ఆనందంగా ఉన్నాడు. విష్ణుమూర్తి చూడబోతేనే సృష్టి అంతా చేసి ప్రశాంతంగా ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడు చూస్తే ఎప్పుడు రాసు, మూడు పనులు చేసి వాళ్ళు ఆనందంగా ఉన్నారే, ఎట్లా అంటే, అందుకు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ 9వ శ్లోకంలో, నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం ఆసక్తం తేషు కర్మసు. ఉదాసీన వదాసీనం అంటే నేను సృష్టి చేసినా కూడా నేను చేశాను అనే అభిమానం నాకు లేదు, ఓవర్, ఆన్సర్ అయిపోయింది. సృష్టి చేశాను అనే అభిమానం ఉంటే కర్తృత్వం వస్తుంది, కర్తృత్వం వచ్చినప్పుడే భోక్తృత్వం ఉంటుంది, కర్మఫల అనుభవించాల్సి వస్తుంది. నాకు ఆ కర్మ చేశాను, సృష్టి చేశానని అభిమానము లేదు. అసలు నేను ఆ సృష్టి వల్ల జరిగేటటువంటి అనర్థాలు అన్నీ కూడా ఆ భోక్తని కాదు, నేను కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, అకర్త అభోక్త అహమస్మి, ఇది ఈశ్వర స్వరూపం. ఇంతవరకు ఏం చూసాం, అవ్యక్త సర్వగత సర్వాధిష్టానం జగత్కారణం అసంగ, అసంగ ఎట్లా, ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటూనే ఏది కూడా నన్ను అంటుకోకుండా ఉండేట్టు జాగ్రత్తగా ఉన్నా, టచ్ మీ నాట్. కారణం ఏంటి, నాకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఇప్పుడు అకర్త అభోక్త చూడండి, ఇది ఈశ్వర స్వరూపం. అవ్యక్త స్వరూపం ఆయనది, అసంగస్వరూపం ఆయనది, సర్వగత స్వరూపం ఆయనది, జగత్ కారణ స్వరూపం ఆయన. అదేవిధంగా జగత్తుకి కారణం అయినప్పటికీ కూడా కర్త కాదు, అకర్త, అకర్తృస్వరూపం, అభోక్తృస్వరూపం. చూసారా, ఇది ఆయన స్వరూపం. చూడండి శ్లోకం, తాని కర్మాణి, ఆ కర్మలు. ఏ కర్మలు? సృష్టి చేసే కర్మ, సృష్టిని ఉంచేటటువంటి కర్మ, సృష్టిని లయం చేసుకునేటటువంటి కర్మ. తాని కర్మాణి మాం నిబధ్నంతి, నన్ను బంధించవు, నన్ను బంధించవు అంటే నాకు ఎటువంటి సుఖదుఖాన్ని ఇవ్వవు. బంధించడం అంటే ఏమిటి? ఒక విషయం మనకు సుఖదుఖాన్ని ఇచ్చి మనల్ని బంధిస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందండి, లైట్ ఉంది, హాయిగా చదువుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, టక్కున కరెంటు పోయింది, అప్పుడు మనకు దుఃఖం వచ్చిందా లేదా? పక్కింట్లో ఉందా లేదా అని చూస్తాం, అక్కడ పోయిందా, ఆహా పోయింది పర్వాలేదు. అంటే ఎలక్ట్రిసిటీకి మనం బద్ధులం అయిపోయినాం. ఎలక్ట్రిసిటీ పోగానే నన్ను సుఖం పోయింది కదా, ఆ క్షణం ఆనందం పోయింది కదా, అంటే బద్ధులం అయిపోయినాం కదా మనం. మన యొక్క సుఖాన్ని అది నియంత్రిస్తుంది. కోడలు రాగానే సుఖం పోయింది అత్తగారికి, అంటే కోడలు అత్తగారి సుఖాన్ని నియంత్రిస్తోంది. అది బద్ధత అంటే, బద్ధుడైపోయినాడు మనిషి. కానీ అర్జున, ధనంజయ, నేను చేసే సృష్టి స్థితి లయ కర్మలు నన్ను బంధించవు. వాళ్ళు ఎట్టన్నా చేయని, ఏమన్నా చేసుకొని కొట్టుకుంటారో తిట్టుకుంటారో, టెర్రరిస్టులు అవుతారో, లెఫ్ట్ నెక్సలైట్లు అవుతారో, మహానుభావులే అవుతారో, మహాత్ములే అవుతారు, నాకేంటి, నాకేం లేదు. నేను కనుక దిగులు పట్టడం స్టార్ట్ అయితే ఇంకా అసలు నాకు అంతే ఉండదు దిగులకి, వీళ్ళు చేసే అక్రమాలకి. కనుక నాకేం సంబంధం లేదయ్యా, వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, నేను ఉదాసీన, ఏమి అంటనట్లుగా ఉన్నాను, ఉదాసీనంగా ఉన్నాను, నాకేం సంబంధం లేదు. ఎట్లా సంబంధం లేదు, ఏ విధంగా లేదు అంటే శంకరాచార్యుల వారు చెప్తారు, శాంతాకారం, శాంతంగా ఉంటాడు ఆయన. అంటే భుజగశయనం వద్దు, శాంతాకారం, శాంతంగా ఉంటుంది ఆయన ఆకారం ఎప్పుడూ కూడా. కనుక అటువంటి కర్తృత్వం లేకపోవడం వలన ఆయన ఒక కథ చెప్తారు, చిన్న కథ. కాకులు, ఒక కాకి దానికి ఒక మాంసం ముక్క దొరికింది, అది పట్టుకొని పోతూ ఉన్నది. పోతూ ఉంటే అనేకమైన కాకులు వచ్చి, చాలా కాకులు వచ్చి దాన్ని వెంబడిస్తున్నాయి. నువ్వు ఒక్కదానివే తింటావా ఏంటి, మాకు పడివు అని చెప్పి వెంటబడుతున్నాయి, పీకుతున్నాయి అన్నమాట వచ్చి. అప్పుడు ఆ కాకి ఏం చేయాలి, అది వదిలిపెట్టింది అనుకో, ఒక్క కాకి వెంటబడదు. అర్థమైంది కదా. అదేవిధంగా మనం కూడా కర్తృత్వాన్ని పట్టుకొని ఎగురుతూ ఉన్నాం, నేను చేశాను, నేను చేశాను, నాది నాది నాది, నేను చేశాను అని చెప్పి ఒకటి గోల చేస్తూ ఉంటే ఏమొస్తాయి అన్నీ, ముసలితనం, వ్యాధి, జనన మరణాలు, సుఖదుఖాలు అన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ కర్తృత్వం వదిలిపెట్టామనుకోండి, అవన్నీ చప్రంగా ఆగిపోతాయి, ఏవి మనల్ని బాధించవు. ఈ వ్యాధి, జర, మరణాలు, పునర్జన్మ ఇవన్నీ కూడా మనల్ని బాధించవు. ఆ కర్తృత్వాన్ని, అభిమానాన్ని వదిలిపెట్టాలి. అందుకని గురుముఖంగా వినాలి. గురువు దగ్గర కూర్చొని భక్తితో శ్రద్ధతో బొట్టికాయలు వేస్తుంటారు అప్పుడప్పుడు గురువుగా, అవి వేయించుకుంటూ స్వామీజీ అంటుంటారు, ఉంగరం పెట్టుకొని మరీ మోదరం వేళ్లతో వేయాలి మొట్టి, అప్పుడే కొంచెం చురుక్కుమంటుంది, ఇట్లా వేస్తే ఏముండదు అని అట్లా వేయించుకుంటూ ఉంటూ అప్పుడప్పుడు అట్లా ఉంటే తప్ప ఈ అహంకారం తొలగదు, అంత తీరిగ్గా పోదు. జన్మజన్మలుగా స్వభావత వస్తున్నది. ఉదాసీనవత్, ఉదాసీనుడిలాగా నేను ఉంటున్నాను. చూడండి, ఎలక్ట్రిసిటీకి ఆ ఫ్యాన్ తిరగడం, తిరగకపోవడం అనేది ఎలక్ట్రిసిటీకి ఏంటి పని? తిరగేది ఫ్యాన్ తత్వం, బల్బు ప్రకాశాన్ని ఇవ్వడం అనేది అది బల్బు తత్వం. ఆ బల్బు తెల్ల లైట్ ఇస్తుందా ఎర్రగా ఇస్తుందా అనేది ఆ బల్బు తత్వం. ఎలక్ట్రిసిటీకి ఏమిటండి పని దాంతో? ఏ నువ్వు తిరుగుతావా లేదా? తిరుగుతావా లేదా? ఎలక్ట్రిసిటీ ఏంటి, దానికి ఏమిటి ఉదాసీనంగా ఉంటుంది, నాకేం సంబంధం లేదు, నువ్వు తిరిగితే తిరుగు లేకపోతే లేదు. నీ లక్షణం ఏమిటి? తిరగవలసిన లక్షణం, తిరుగుతావో తిరగవో నువ్వు ఏమన్నా చూసుకో. ఆ బల్బు కూడా అంతే, ఎలక్ట్రిసిటీకి ఏం పని లేదు, వెలుగుతావా ఈ రోజన్నా వెలుగమ్మా అని అన్నదు, నాకేం సంబంధం లేదు. నా పని ఏంటంటే అక్కడ ఉండడమే, కనెక్షన్ మాత్రం ఇచ్చేస్తాను అంతే. తిరుగుతావో తిరగవో వెలుగుతావో వెలగవో, భగవంతుడు కూడా అంతే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉదాసీనంగా ఉందా లేదా? అంతే, భగవంతుడు కూడా అట్లా ఉంటాడు. మనం ఏం చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నామా ఆయన ఏం చెప్పడు, ఆయనకేం సంబంధం లేదు. క్లాసుకు వెళతావో వెళ్ళవో చదువుతావో చదవో నీ ఇష్టం, అన్నీ అక్కడ లెక్కకి వెళతాయి చిట్టాలోకి, అప్పుడు మళ్ళీ ఫలితాలు వస్తాయి. నాకేంటి అంటాడు ఆయన. ఆయన ఎలక్ట్రిసిటీ లాంటి వాడు, మనంతా ఫ్యాన్ లాంటి వాళ్ళం. అర్థమైందా? ఉదాసీనవత్ ఆసీనం అసక్తం అన్నాడు. నేను ఆసక్తి పెంచుకోను, నాకు ఆసక్తి లేదు. సక్తం అంటే ఏమిటి? నేను వీడిని పుట్టించాను, వీడేం చేస్తున్నాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా చూస్తూ ఉండాలి, ఆయనే చూడడు. మనం అనుకుంటాం ఆయన చూస్తున్నాడు, నిన్ను చూసే పని ఆయనకి ఇంక వేరే పని ఏం లేదు, ఆయన ఎంత బిజీ అసలే, ఇవన్నీ కంప్యూటర్లకు వెళ్ళిపోతాయి, ఆయన ఎందుకు చూడడం, ఆయన చూడాలా ఇవన్నీ కళ్ళు ఇట్లా పెట్టుకొని, మాస్టర్ కంప్యూటర్ అయితే అక్కడ అన్నీ వెళ్ళిపోతాయి, రికార్డులోకి వెళ్ళిపోతాయి. అసక్తం అన్నాడు. అందుకని మనం చేసే పుణ్యపాప కర్మలకి భగవంతుడు బాధ్యుడు కాదు. చాలామంది అంటుంటారు ఆయనే కదండి సృష్టించింది, ఇవన్నీ ఆలోచనలు ఇచ్చింది ఆయనే కదా, నాదేంటి అసలు, అంతా ఆయనే, ఆయన చలవే, ఆయన చలవే, అన్నీ ఆయన చలవే అని చెప్పి చెడు పనులు చేస్తూ కూడా ఆయనే కదా నా బుద్ధిలో కూర్చొని చేయిస్తున్నాడు. వాడు అన్నట్ట కోర్టులోకి వెళ్ళి, నాకేం తెలియదండి, నేనేమి చేయలేదు, నా బుద్ధిలో ఆయన కూర్చొని భగవంతుడు చేయించాడు అన్నాడు. అన్నాడు అనుకో ఆ జడ్జి అన్నట్ట, నా బుద్ధిలో కూర్చొని ఆయన నీకు పనిష్మెంట్, నీకు పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి చెప్పాడు కనుక దానికి దీనికి సరిపోయింది ఆయన పదా జైలుకి అన్నట్ట. నువ్వు స్మార్ట్గా ఉంటే జడ్జి ఎంత స్మార్ట్గా ఉండాలి. అది అసక్తం తేషు కర్మసు, నేను సృష్టి చేశానని అభిమానము లేదు నాకు, అన్నీ కూడా లయం చేసుకుంటున్నాననే అభిమానము లేదు, నాకు గొప్పతనము లేదు. ఈ సృష్టి వల్ల ఎవరు పొగిడినా పొగడకపోయినా, వీళ్ళందరూ భజనలు చేసినా చేయకపోయినా, నా దగ్గరికి వచ్చినా రాకపోయినా, వీళ్ళు కొబ్బరికాయలు కొట్టినా కొట్టకపోయినా నాకేంటి అసలు, వీళ్ళు పూజలు చేస్తే ఎంత చేయకపోతే ఎంత, నాకేంటి తగ్గిపోతుంది, నేనేమీ తగ్గను, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు నాకేమిటి పని. అసక్త అన్నారు. ఆయన కూడా ఆసక్తుడై ఉన్నాడు అనుకో, ఈరోజు ఏం తెచ్చాడు దక్షిణ, ఏం నైవేద్యం పెడుతున్నారా అని చూస్తాడు, నేను ఇంత ఫలం ఇస్తుంటే వీళ్ళందరూ నాకేం సహాయం చేస్తున్నారని ఆశిస్తున్నాడు. ఆ నైవేద్యం పెట్టింది కూడా మనమే తింటాం, అందుకని ఆయన వాసన చూస్తున్నాడు చూడడం, మనకి మళ్ళీ సమర్పిస్తాడు ఆయన. అసక్తం అన్నాడు. ఆయనకు అభిమానం లేదు మనం ఏం చేసినా సరే. అర్థమైందా? తర్వాత నువ్వు ఇలా చేస్తున్నావే అని కూడా ఆయన అన్నాడు. వచ్చి చెప్పచ్చు కదా, వచ్చి చెప్పచ్చు తప్పు చేస్తున్నావు ఇలా చెయ్యకు అని చెప్పచ్చు కదా. అంటే నేనెందుకు చెప్పాలి, నేనెందుకు చెప్పాలి వాళ్ళకి, వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చా కదా, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళకి పురుష బుద్ధినిచ్చాను కదా, వాళ్ళే ఆలోచించాలి, నేనెందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి. చూడండి ఎంత ఇంటెలిజెంట్ భగవంతుడు. మనమైతే ఇంటర్ఫియర్ అవుతాం, ఒరేయ్ అట్లా చేయరా, నువ్వు మా అబ్బాయి కదా, మా అమ్మాయి కదా, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్లు నువ్వు విని నడుచుకోవాలమ్మా అని చెప్పి వాళ్ళకి చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే సరే పో అని చెప్పి వాళ్ళు వేరే విధంగా చేస్తారు. భగవంతుడు అట్లా కాదు. మనం ఒకరి నిద్రని పుట్టించినందుకే ఇంత కమాండ్ చేస్తున్నాం. మనం చూసిన అమ్మాయినే చేసుకోవాలి వాడు, మనం చెప్పిన అబ్బాయినే వాళ్ళు అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, మనం అనుకున్న ఉద్యోగమే చేయాలి వాడు, మనం ఎక్కడికి ఉండమంటే అక్కడ ఉండాలి అని అంటాం. నీ లెక్కన ఆయన కనుక చేస్తే మన గతి ఏంటి చెప్పండి? ఆయన పట్టించుకోడు. అసక్త తేషు కర్మసు, సృష్టి చేసిన తర్వాత ఇంకా వాడు ఎట్టున్నాడా ఏం చేస్తున్నాడా అని చెప్పి ఇట్లా చూడడు, అన్నీ ఏం పట్టించుకోడు, హాయిగా నిద్రపోతుంటాడు. మళ్ళీ ఫలం ఇచ్చేటప్పుడు ఆ లెక్కంతా చూస్తాడు, ఓహో ఇట్లా చేసావా సరే. కానీ అలాటింగ్ ద బాడీ, ఏ బాడీ కావాలి వీడికి నేను చెప్పను, ఏ శరీరం కావాలో వాడే నిర్ణయించుకున్నాడు, నేనెందుకు ఆలోచించాలి, పాప నిర్ణయించుకున్నావా తీసుకున్నా ఆయన తీసుకో అని చెప్పి గాడిదో కుక్కో దున్న ఇవన్నీ ఉంటాయి కదా, ఏ జంతువులాగా పుట్టాలని ఏ కర్మలు చేశాడో ఆ శరీరాన్ని పొందుతాడు. మన చుట్టూ తిరుగుతున్న జీవరాశులన్నీ జీవులే, ఏ ఏ జన్మలో ఏ కర్మలు చేసినాయో ఎవరినెవరిని చీదరించుకున్నాయో ఆ బల్లులన్నీ కూడా చీదరించుకోబడుతున్నాయి. ఈరోజు బొద్దంకి ఒంటి మీద పడితే ఇట్లా విదిలిస్తాం, అది ఒంటికి తాకితేనే మనకు జలధరిస్తుంది. అంటే ఆ జీవుడు జలధరించే పనులు చేశాడు పోయిన జన్మలో, అందుకని మళ్ళీ బొద్దంకిగా పుట్టాడు. ఎలా అంటే ఎంత యద్భావం తద్భవతి, ఏ కర్మలు చేస్తే ఆ కర్మలకు తగినట్లుగా పుడతాడు. అందుకని ఇంట్లో ఉన్న జీవరాశులను చూసినా బుద్ధి తెచ్చుకోవాలి మనం, అంత తేలిగ్గా రాదు. అవి అవన్నీ చూస్తుంటే మనకెక్కడ ఆహా నేను గొప్ప అనుకుంటాం, అవన్నీ కూడా ఇట్లా గొప్ప గొప్ప అనుకొని వచ్చినవి, చేసిన అక్రమాలు అన్ని అనుభవించాలి. చూసారా ఒక్కొక్క శరీరంలో ఎన్ని శరీరాలలో ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఎన్ని జన్మలుగా అనుభవిస్తూ వచ్చాము, ఈ పుణ్య కర్మ ద్వారా ఈ శరీరాన్ని పొందాము. ఇప్పుడైనా ఆ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ జెయింట్ వీల్లో నుంచి బయటకు వస్తాం, లేకపోతే జనన మరణం అనే చక్రంలో, జనన మరణం అయితే పర్వాలే అని నవ్వులుతాడు మధ్యలో, ఎందులో వ్యాధి ముసలితనం ఈ రెండు, దాన్ని మించిన దుర్భరమైనటువంటి జీవితం మరొకటి లేదు. వ్యాధితో నములుతూ ఉంటాడు మనిషిని ఆయన, ఎందుకు మీకు అసలు ఆయనకు కరుణ లేదుట, ఆయనకు కరుణ లేదన్నప్పుడు కర్మ చేసేటప్పుడు నీకు బుద్ధి ఎక్కడికి పోయింది? కర్మ చేసేటప్పుడు బుద్ధి ఉపయోగించకుండా ఆయనకు కరుణ లేదంటాడు. ఆయన అంటాడు అసలు నా కరుణతో పనే లేదు, నా కరుణ ఏం పనిచేయవు ఇక్కడ, నీ కర్మ ఈజ్ సో పవర్ఫుల్ అంటాడు ఆయన. ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన ఏంటి సత్తు చిత్ ప్రదాత అంతే, ఆ ప్రకృతిని మాత్రం అమ్మ వాడికి ఆ శరీరాన్ని ఇవ్వు ఓ అన్నాడు అంతే. ఆయన ఏం చేయలేదు పాపం. అసక్త తేషు కర్మసు, అది తర్వాత శ్లోకం 10వ శ్లోకం. ఇంతటితో ఈశ్వర స్వరూపం పూర్తి అవుతుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ది పరివర్తతే. మయా అధ్యక్షేణ, నా యొక్క కనుసన్నల్లో, అధ్యక్షేణ అంటే నా యొక్క ప్రెజెన్స్లో, నా సమక్షంలో అని అర్థం. అధ్యక్ష అంటే సమక్షం, ప్రిసైడింగ్ ఫంక్షన్, అధ్యక్షుడిగా వస్తారు చూడండి కొంతమంది ఫంక్షన్కి, ప్రిసైడ్ చేస్తారు అంతే, ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు. ప్రెసిడెంట్ అంటారు అధ్యక్షుడికి, ప్రెసిడెంట్ అని పేరు. ఎట్లాగైతే సూర్యుడు ఆయన సమక్షంలో ఈ జీవరాశులన్నీ పనిచేస్తూ ఉన్నాయి, ఆయన కాంతిలో సూర్యుడు ఏమైనా చేస్తున్నాడా, వీడిని పనిచేయించాలి, ఈ నదిని ప్రవహించేటట్లు చేయాలి నా కాంతి వల్ల, ఆయనేం ప్రయత్నం చేయడం లేదు. ఆయన అంతే కాంతినిస్తున్నాడు అంతే, ఆయన సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మరొక ఉదాహరణ, మనం నిప్పు కాలిచ్చింది, నా చెయ్యి కాలింది కాలింది, అగ్ని నా చెయ్యిని కాల్చింది అంటాం, కాల్చింది అంటాం. అగ్ని కాల్చిందే, నువ్వు దగ్గరికి వెళ్ళి చెయ్యి కాలి అగ్నిలో పెట్టావా, వీడి చెయ్యి నేను ఇప్పుడు కాల్చాలి అని చెప్పి అనుకున్నది అగ్ని. కానీ మనం మాట్లాడే మాట ఎట్లా ఉంటుంది, అగ్ని నా చెయ్యి కాల్చింది, నిప్పు కాల్చింది అన్నాం. చూడండి ఎంత చక్కగా మాట్లాడదాం. నిప్పు కాల్చిందంటే నిప్పు ఏమన్నా ప్లాన్ చేసుకొని కాలానప్పుడు వీడు నా దగ్గరికి వస్తాడు, వీడి చెయ్యి కాల్చాలి అని ఏమన్నా అనుకుందా? వేడి దగ్గర నిప్పు దగ్గరికి వెళ్ళావు, వేడి అనిపించింది నీకు, నిప్పు వేడి, దాని స్వభావం అది. అది కాల్చడం అనేటటువంటి క్రియ చేయలేదు. ఆ ఉష్ణత అనేది నీ శరీరాన్ని వేలిని కాల్చింది అని అంటావు. నిప్పు కాల్చలే, నువ్వు వెళ్ళావు నిప్పు దగ్గరికి. నిప్పు సమీపంలోకి నువ్వు వెళ్ళడం వలన దాని ధర్మాన్ని అది నెరవేర్చింది, అంతేకాని అది చెయ్యాలని చెయ్యలేదు. అదేవిధంగా భగవంతుడు సృష్టి కూడా ఆయన సత్ చిత్ ప్రదాత అంతే, ఇంకా ఆయనతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన నిజస్వరూపం అది. మయా అధ్యక్షేణ, నా సత్ చిత్ సమక్షంలో నేను సత్తుని ఇవ్వడం అనేది కూడా లేదు. అసలు సత్ రూపంగా అంతటా వ్యాపించి ఉన్నాను. వ్యాపించినప్పుడు ఈ ప్రకృతి తన రూపాన్ని తీసుకుంటుంది కదా కర్మకు తగినట్లుగా. న్యాచురల్గా సత్ అనేది ఉనికి అనేది వచ్చేస్తుంది వాటికి, ఆ చిత్ అనేది కూడా వచ్చేస్తుంది వాటికి. నేనేమి చేయలేదు, నా సమక్షంలో నేను అంతటా ఉన్నాను, అంతటా ఉన్నాను. ఇప్పుడు పోయి నా గాలి నన్ను తాకింది, ఇంకొక ఉదాహరణ, గాలి నన్ను తాకింది, గాలి నిన్ను తాకిందా? నువ్వు గాలిలో ఉన్నావా? గాలిలో నువ్వు ఉండడం వలన, నువ్వు ఉండడం వలన గాలి తాకింది అంటున్నావు. నిజంగా గాలి తాకలేదు, గాలి అంతటా వ్యాపించి ఉండడం వలన నీకు ఆ స్పర్శ తెలిసింది. గాలి ఏమన్నా చేసిందా పాపం? వీడు మంచివాడు, వీడికి మంచి గాలి ఇవ్వాలి, వీడు చెడ్డవాడు, వీడికి చెడ్డ గాలి ఇవ్వాలని చెప్పి ఏమన్నా ప్లాన్ వేసిందా? అదేవిధంగా ఆ సత్ చిత్ రూపంలో ఉన్న పరమాత్మ అంతటా ఉండడం వలన ఆయన సమక్షంలో ప్రకృతి సూయతే సచరాచరం, చర అచర చలించేటటువంటివి, చలించనటువంటి ఈ జీవరాశులన్నింటినీ కూడా అవి నా సమక్షంలో, మయా అధ్యక్షేణ నా సమక్షంలో నా సాన్నిధ్యంలో ఈ ప్రకృతి మాయా ప్రకృతి సచరాచరం సూయతే, నేను సత్తు చిత్తు ఇవ్వగానే అవన్నీ కూడా రూపాలని పొందినాయి. నేను గనక సత్తుగా లేకపోతే ఆ చైర్ ఉన్నది, చైర్ అనేది మాయ నామరూపం, మైక్ నామరూపం. ఇప్పుడు నేను సత్తు ఇవ్వకపోతే ఈ మైక్ ఉన్న మైక్ అవుతుందా, లేని మైక్ అవుతుందా? లేని మైక్ అవుతుంది. నేను సత్తు కనుక ఇవ్వకపోతే ఆ చైర్కి లేని చైర్ అవుతుందా, ఉన్న చైర్ అవుతుందా? లేని చైర్ అవుతుంది. మీరు ఉన్న చైర్లో కూర్చుంటారా, లేని చైర్లో కూర్చుంటారా? ఉన్న చైర్లో కూర్చుంటారు. కనుక చైర్ అని నామరూపం మాయాకి నేను సత్తునిచ్చాను. సత్తు కనుక లేకపోతే మీకు ఉపయోగం లేదు. ఉన్న చీర కట్టుకుంటారా, లేని చీర కట్టుకుంటారా? ఉన్న చీర కట్టుకుంటారు. కనుక చీరకి నేను ఉండుట అనేటువంటి సత్తాని ఇచ్చాను. అదేవిధంగా శరీరానికి సత్తు చిత్తునిచ్చాను. ఇప్పుడు ఈ సత్తు చిత్తు లేకపోతే ఈ వ్యక్తి ఉన్నవాడవుతాడా, లేనివాడవుతాడా? లేనివాడవుతాడు, లేకుండా పోతాడు. లేకుండా పోయినవాడు ఏమైనా అనుభవిస్తాడా? అనుభవించలేడు. కనుక ఉండడానికి, అనుభవించడానికి నేను సత్తు చిత్త ఇస్తుంటే నన్ను పట్టించుకోకుండా వీళ్ళు నా మాయా రూపాన్ని పట్టుకొని గుళ్ళంబడి తిరుగుతున్నారు. గుడి వెంట తిరుగు, మాయా రూపాన్ని పట్టుకో కొంతకాలం. మాయిక రూపం ఏకరూపం, మాయిక రూపం విశ్వరూపం, మాయిక రూపం అదే పరమరూపం భగవంతుడిని అనుకోవడం భ్రమ. అది నీకు చిత్తశుద్ధి రావడానికి ఇచ్చాను నేను. అది తెలుసుకోకుండా వీడు చిత్త భ్రమలో పడిపోయినాడు. ఆ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు గొప్పవాడు, నంగనల్లూరు ఆంజనేయులు గొప్పవాడు, ఆళ్వార్పేట ఆంజనేయులు గొప్పవాడు, గుళ్ళు గుళ్ళుగా వస్తున్నాయి, రకరకాల దేవుళ్ళని పెట్టుకుంటున్నారు, అసలే రూపమే లేదంటుంటే రకరకాల దేవుళ్ళు ఎందుకు? ఎక్కడ లేదు, పుట్టుకొస్తుంటారు, పుట్ట గొడుగులు పుట్టినట్టు పుడుతూ ఉంటారు దేవుళ్ళు. ఎక్కడి నుంచి అయ్యా పుడతారు దేవుళ్ళు? నా మాయిక స్వరూపాన్ని పెట్టుకొని ఇంత భ్రమలో పడతారు నేను ఎప్పుడన్నా ఊహించానా? ఈ జనాలందరూ నన్ను నాకు ఉపచారం చేస్తున్నారట, ఉపచారం. ఆయన తిడుతున్నాడు. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, ఈ నా స్వరూపం కూడా ఏకరూపం రామరూపంలో నేను కనపడినా కృష్ణుడి రూపంలో కనపడినా అది నా నిజస్వరూపం కాదు. ఆ కృష్ణ రూపానికి సత్తునిచ్చింది నేనే, రామరూపానికి సత్తు చిత్తునిచ్చింది నేనే. ఆ సత్తు చిత్తుని మర్చిపోయి రామరూపాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు ఇళ్ళు. అందుకనే రాముడు త్రేతాయుగంలో ఉన్నాడు మాయిక రూపం గనుక, కృష్ణుడు ద్వాపర యుగంలో ఉన్నాడు. ఈ కృష్ణ కాన్షియస్ వాళ్ళందరూ ఏం చెప్తారు, కృష్ణుడినే పూజించు, కృష్ణుడే దేవుడు, ఇంకెవరన్నా పూజించామంటే ఇంక అవుట్. ఇంక వాళ్ళందరిని చూసి కృష్ణుడు పారిపోతున్నాడు. మామూలుగా అన్ని దేవుళ్ళని పూజించే వాళ్లే భ్రమలో ఉన్నారంటే వీడికి అతి పైత్యం. చూడండి, వీళ్ళ మామూలు వాళ్ళందరూ ఏకరూపం విశ్వరూపమే పైత్యం. నేను చిత్తశుద్ధి కోసం నీకు కాస్త బాగుపడతావని చెప్పి నేను ఏదో రూపాన్ని ఇస్తే అది పట్టుకొని అదే నిజమంటావు, క్లాసుకు పోయి కూర్చోమంటే వినవు. వీడు ఇంకా పైత్యంగా కూర్చున్నాడు. ఏకరూపం అనేది కృష్ణ రూపమే కరెక్ట్ అంటాడు. వీడికి ఏం చెప్పాలి, నేను నా పేరు పెట్టి నా పరువు తీస్తున్నా, నా పేరు పెట్టుకొని నా పరువు తీస్తున్నాడే అని. ఎవరు, నేను చెప్పను, డాష్ డాష్ డాష్. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, అనేన హేతున జగత్ విపరివర్తతే. హే కౌంతేయ, ఈ హేతున, ఈ కారణం వలన అంటే నా యొక్క సాన్నిధ్యం సమక్షం, ఈ కారణం వలన అంటే నేను వివర్త కారణంగా ఉన్నాను, నేను మారకుండా సత్తుచిత్తుగా ఉంటూ ఆ మాయ రూపమైనటువంటి పరిణామి ఉపాదాన కారణమైనటువంటి మాయ మారుతూ ఉంటుంది. శరీరాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కానీ సత్తుచిత్తునైన నేను వివర్త ఉపాదాన కారణంగా ఉన్నాను. ఈ హేతు వలన, అనేన హేతున జగత్ విపరివర్తతే. ఈ సత్తుచిత్తును పెట్టుకొని ఇవన్నీ డ్యాన్స్ వేస్తున్నాయి. నేనే కనుక లేకపోతే సత్తుని లాగేశాడు అనుకోండి వెనక్కి, పాపం లాగలేడు ఆయన, ఎందుకంటే అంతటా ఉన్నాడు ఆయన, ఏమి చేయలేడు. సత్తుని అది ఎప్పుడు ఉండకపోవడం అనేది లేదు. త్రికాల అబాధ్యం సత్ అన్నారు, ఎప్పుడు ఉంటుంది సత్. అటువంటి సత్ ఆయన వెనక్కి తీసుకోలేడు. అంతటి గొప్పవాడు భగవంతుడు. ఆయన అన్నట్ట బీర్బల్ ఒకసారి అక్బర్ దగ్గర ఎవరి దగ్గర, మీరు దేవుడి కంటే గొప్పవాడండి అన్నట్ట. మీరు దేవుడి కంటే గొప్పవాడు అంటే అదేమిటి, అట్లా అంటావు, దేవుడి కంటే నేను గొప్పవాడిని ఎట్లా అవుతానంటే, మీరెందుకు మనుషుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు కదా, తప్పు చేస్తే దేశం నుంచి బహిష్కరిస్తారు మీరు, కానీ దేవుడు బహిష్కరించలేడు కదా పాపం, ఆయన నుంచి ఎవరినన్నా బహిష్కరించగలడా భగవంతుడు. ఎందుకంటే బహిష్కరించినా కూడా అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ఎక్కడికి బహిష్కరించగలడు. కనుక మీరు భగవంతుడు చేయలేని పని కూడా చేస్తున్నారు కనుక మీరు చాలా గొప్పవాళ్ళండి అన్నాడు. ఇది తిట్టడమా పొగడమా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.